అక్రముని అనసూయమ్మ వాళ్ళ గృహస్థ జీవితం గురించి మన ఈ శ్లోకాల్లో చదువుకోవచ్చా? బ్రహ్మదేవుడు అత్రిముని యొక్క తండ్రి, అత్రిముని భార్య అనసూయమ్మ, అనసూయ ఆమె కర్దామునికి ఉండేటువంటి 9 కూతుళ్ళలో ఒక ఆమె. వాటంతా పెద్ద పెద్ద కుటుంబాల మధ్యలో జరిగినటువంటి వివాహం. వాటి వాళ్ళకి సంతానాన్ని ఎలా పుట్టించాలో తెలుసు. బ్రహ్మదేవుడు లాంటి వాడే పర్మిషన్ ఇచ్చాడు సంతానం పుట్టించమని. ఆయన కూడా అత్రిముని వెంటనే సంతానం పుట్టించడానికి తయారు కాల ఆయన చక్కటి సంతానం, సత్సంతానం. అటువంటి సంతానం కోసం ముందు మనం మనసుని, ఇంద్రియాలని శుద్ధం చేసుకోవాలా, మన ఆలోచనల్ని మనం సిద్ధం చేసుకోవాలా, అటువంటి పవిత్ర భావనలతో మనం సంతానాన్ని పొందినట్లయితే ఎలాంటి భావనలతో మనం సంతానాన్ని పుట్టిస్తామో వాళ్ళకి అలాంటి స్వభావం వస్తుంది. కాబట్టి ఇక్కడ అత్రిముని ఆయన అనసూయ అంటే అనసూయ ఆమె భర్త అడుగుదాడల్లో నడిచేటువంటిది. భర్త వెనకాల వెనకాల ఆమె కూడా ఏం తొందరపడకుండా సంతానం కోసం ఇక్కడ ఇద్దరు కలిసి వాళ్ళు ముందర సత్సంతాన ప్రాప్తి కోసం వీళ్ళు తపస్సు చేశారు. 100 సంవత్సరాలు తపస్సు చేసి ఆ తర్వాత భగవంతుడి యొక్క ప్రసన్నతకి, అక్కడ ఆయన చేసిన పొరపాటు ఏంది, ఆయన భగవంతుడు ఎవరో తెలియకుండా ఆయనకి ఒక రకంగా తెలుసు భగవంతుడు, భగవంతుడు సృష్టిస్తాడు పోషిస్తాడు ఆయనే లయం చేస్తాడని. కాబట్టి ఆయన ఇట్లా ఆలోచిస్తున్నాడు, ఎవరైతే సృష్టిస్తున్నారో, ఎవరైతే పోషిస్తున్నారో, ఎవరైతే లయం చేస్తున్నారో ఆ దేవదేవుడు నాకు ఆయన లాంటి సంతానం. ఈ రకంగా మనం ఎంత ఋషులు మునులైనా కూడా మనం కరెక్ట్గా కృష్ణ భక్తుల్ని మనం కలుసుకునే అవకాశం పొందినట్లయితే, లేదా వాళ్ళ దగ్గర నుంచి విని స్పష్టంగా మనం బ్రహ్మజ్ఞానాన్ని, భగవద్జ్ఞానాన్ని పొందినట్లయితే మనకి ఎన్నో శాస్త్రాలు తెలిసి ఉండొచ్చు, మనం చూడడానికి ఎంత తపస్సు చేస్తూ ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా మనకి ఎవరి కోసం తపస్సు చేయాలా, ఎవరి కోసం, నిజానికి మనం భగవంతుడు తెలిసినట్లయితే మనం అటువంటి తపస్సు చేయాల్సిన అవసరం లేదు. భగవంతుని మనకు తెలిసినట్లయితే మనం ఏం చేసినా కూడా ఆయన కనిపిస్తూ ఉంటే, వంట చేసినట్లయితే ఆ తపస్సు కంటే కూడా కరెక్ట్ దేవుడెవరో తెలియకుండా ఇంద్రియాన్ని శుద్ధం చేసుకోవడానికి ఎంతో కష్టపడి దానివల్ల గొప్ప వ్యక్తులు పుడతారు. కానీ అంతకంటే కూడా మంచిది మనం కృష్ణ భక్తుల దగ్గర నుంచి దేవుడెవరో తెలుసుకుని ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ మన తపస్సంతా వచ్చి మనం ఆ రకంగా అష్టాంగ యోగం ద్వారా తపస్సు చేసినా లేదా మనం భజన చేసిన ఉద్దేశం ఒకటే, కానీ ఏది సులభం, అష్టాంగ యోగం చేయాలంటే మనం అడవుల్లోకి పోవాలా, మనం బ్రహ్మచర్యాన్ని పాటించాలా, ప్రాణాయామం నిగ్రహించాలా, ఇట్లా రకరకాలుగా అంటే కఠినమైనటువంటి పని. కానీ మనం భగవన్ నామం అంటూ ఉంటే దానిలో కలిగేటువంటి మనశ్శాంతి వల్ల, దానిలో కలిగే సుఖం వల్ల మనకి ఆటోమేటిక్గానే మనకి సహజంగానే మనకి ఇంద్రియ భోగాలు లేదా ఇంద్రియ విషయాలు అనేటువంటివి మనకి అరుచికరంగా ఉంటాయి కదా. మనకి ఏవో ఇవి తాత్కాలికమైనవి, ఇవి పాపపు జీవితం తెలుగా మనసు ఆటోమేటిక్. దీని అంటారు భగవద్గీత శబ్దాల్లోనే, భగవద్గీత కృష్ణుడు 2వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు, పరదృష్టి అని వర్తతే మనం భగవద్భక్తి చేసినట్లయితే దానివల్ల మనకు కలుగుతున్నటువంటి మార్పు, సంతోషం, సుఖం వల్ల మనం సంసార విషయాల్లో సహజంగా మనం విరక్తిని పొందుతాం. ఎంతలో కాదు ఆఖరిలైన వచ్చి పరం దృష్టి అనే వచ్చింది మొదటి నుంచే ఇంకా లైన్ కలుపుకుంటే నేను రసవర్గం రసవర్గస్య పరం దృష్ట నివర్తన విషయ వినివర్తంతే ఇక్కడ విషయ వినివర్తంతే నిరారసేన రసవర్గం రసవర్గస్య పరం దృష్ట నివర్తతే. సో మనం మామూలుగా మన మనస్సుని ఈ సంసార భోగాల నుంచి వెనక్కి లాక్కోవాలని కంటాలు పెడతా ఉంటాం. కానీ ఎవరైతే భగవన్ నామం భజన చేస్తూ ఉంటారో వాళ్ళకి లోపల నుంచి జ్ఞానం కలుగుతుంది, వాళ్ళకి లోపల నుంచి మనోబలం కలుగుతుంది, వాళ్ళకి లోపల నుంచి పరివర్తన, మనశ్శాంతి, సుఖం, ఆధ్యాత్మిక సుఖం అది కలిగినప్పుడు ఆటోమేటిక్గానే అది వచ్చి సంసార విషయాలు. కాబట్టి మామూలు యోగులు వాళ్ళు సమాజం నుంచి పారిపోతారు కదా. మామూలు యోగులు భయపడి నేను వీళ్ళ మధ్యలో ఉన్నట్టయితే కోసం నేను కాల్ జారుతాను, వీళ్ళు ఇటువంటి పరిస్థితి మధ్యలో ఉన్నట్టయితే నేను ఆకర్షణను తట్టుకోలేను అంటాను. కానీ భక్తులైనటువంటి వాళ్ళు సమాజంలో ఉన్న ఆకర్షణకి అవకాశాలు ఉన్నా కూడా వీళ్ళు భగవన్ నామం జపం చేస్తా ఉన్నా భగవంతుడు కాపాడతాడు, భగవంతుడు మనకి బలాన్ని ఇస్తాడు, లేకపోతే భక్తిలో మనకి క్రమంగా మనకి ఆనందం కలుగుతుంది, వాడు మన మనస్సు ఈ విషయాల యొక్కకి పరిగెత్తదు. అంటే అత్రిమునికి ఆ రకంగా పద్ధతిలో దిగలేదు ఆయన. ఆయన అంత ఆత్మజ్ఞానం ఎన్ని ఉన్నాయి, తపస్సు ఎట్లంత అష్టాంగ యోగంలో. అంటే అప్పుడు ఏమైంది, ఆయన ఎవరి నుంచి అయితే సృష్టి జరిగిందో, ఎవరైతే పోషిస్తున్నాడో, ఎవరైతే లయం చేస్తున్నాడో, అంటే నిజానికి ఆ పని భగవంతుడి వైపు నుంచి బ్రహ్మ విష్ణు మహేష్, కృష్ణుడు ఆయన దేవాదిదేవుడు, ఆయన వైపు నుంచి ప్రతి బ్రహ్మాండానికి బ్రహ్మ విష్ణు మహేష్ ఉంటారు. సో విష్ణు వచ్చి డైరెక్ట్గానే కృష్ణుడి యొక్క డైరెక్టర్ ఇస్తారు. దాన్ని అంటే విష్ణు తత్వం లేదా స్వాంశం, భగవంతుడి నుంచి పుట్టిన వాళ్ళు భిన్నాంశం అంటారు. ఈ రకంగా ఈ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేష్ అటు వారి ముగ్గురు కూడా దిగి వస్తారు. ఇంత గట్టిగా తపస్సు చేసి ఈ రకంగా ప్రార్థన చేస్తుంటే నువ్వు సృష్టించిన అంటామన్నావు, నువ్వు పోషించేవంటామన్నావు, నువ్వు లయం చేసేవని బ్రహ్మ విష్ణు మహేష్ ముగ్గురు వచ్చి వాళ్ళు వాళ్ళ యొక్క శక్తి అంశాన్ని వాళ్ళు ప్రదానం చేస్తారు అనుసూయకి. దానివల్ల ఎవరు పుట్టారు, ఈ బ్రహ్మదేవుడు అంశంలో సోమదేవుడు చంద్రుడు పుట్టాడు, అనుసూయము ముగ్గురు కొడుకులు. ఒక ఆయన బ్రహ్మదేవుడి అంశంలో జన్మించిన వాడు సోమదేవుడు సోమ, విష్ణుమూర్తి అంశంలో జన్మించిన వాడు దత్తాత్రేయుడు, శివుడు అంశంలో కుక్కొక్కుడు రుద్రుడు దుర్వాసను ఈ రకంగా మనం సంతానకు ప్రహ్లాదు గారు, ప్రహ్లాదు గారు ఆయన కూడా బాలభక్తుడు. ఆయనకి ఆయన తల్లి తండ్రి రాక్షసుడు, కయాదు హిరణ్యకశిపుడు వాళ్ళు రాక్షస కులంలో ఉన్నారు. కానీ నారదుని భగవంతుడి లీలల్ని ఆయన సంపన్నం చేయడం కోసం ఆయన పని పెట్టుకుని హిరణ్యకశిపుడు తపస్సు చేయడానికి అడవిలోకి పోయినాడు. అప్పుడు హిరణ్యకశిపుడి భార్య రాజప్రాసాదంలో ఉండేటువంటిది. భగవంతుడి ఏర్పాటు వల్ల ఇంద్రుడికి భయం పుట్టింది. ఇంద్రుడికి భయం పుట్టి భయం హిరణ్యకశిపుడు మూడులో కలిసి ఉంటుంది రాక్షసుడు. వాడికి పుట్టే కొడుకు మళ్ళీ అంటే వందేళ్ళు అయ్యిన పాలన జరిగింది, మళ్ళీ వాడి కొడుకే మళ్ళీ మన పిల్లలు పుట్టింది, మళ్ళీ ఇంకో వందేళ్ళు ఇలాంటి వంశాన్ని మనం భరించాల్సి ఉంటుంది. జరిగినప్పుడు చూస్తున్న రాజవంశాల్లో ఆయన ఇందిరాగారి తెలిసిన మళ్ళీ ఆయన కొడుకే మళ్ళీ వాడు తెచ్చాను, మళ్ళీ ఇంకో రెండో కొడుకు మళ్ళీ చెంద కూడా అరే ఇంద్రుడు భయపడతాడు. మళ్ళీ ఇరణ్య కష్టం నుంచి మళ్ళీ ఇంకో కొడుకు వాడు మళ్ళీ ఇంకో ఇరణ్య కష్టం తయారంటే మన సీట్లో కూర్చుని ప్రశాంతం కూర్చునే అవకాశం ఉండదు, ఈయనతోనే వేగలేకపోతున్నాం ఇంకోటి కూడా తయారయ్యారండి అని చెప్పి గర్భాన్ని నష్టం చేయడం కోసం కయాదు గర్భాన్ని నష్టం చేసి వదిలిపెట్టి సరిపోతుందని చెప్పి వాళ్ళంతా ఇంద్రుడు వాళ్ళ సేనంతా వచ్చి కయాదుని అరెస్ట్ చేసి ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ గర్భంగా ఉండే చెప్తుంది. ఈరోజు నారదుని అక్కడ పని పెట్టుకుని ఆయన తనంతటా ఎందుకంటే ఆయన అంతా తెలుసు నారదుని త్రికాలజ్ఞుడు. ఈ హిరణ్య కష్టం చంపడానికి ఆయన కొడుకునే ఉపయోగించాలని చెప్పి ప్రహ్లాదు పుట్టబోయేటువంటి ప్రహ్లాదు అని చెప్పి నారదు వచ్చి ఇంద్రుడితో చూస్తాడు, నీకేమైనా సిగ్గు ఉందా, వాడు లోపల పిల్లవాడిని పిల్లవాడిని చంపడం అది న్యాయమా, ఒక ఆడదాన్ని ఆమె హింసించడం ఇవన్నీ కూడా శాస్త్రాల్లో ముసలి వాళ్ళని ఆడవాళ్ళని బ్రాహ్మణుల్ని పిల్లల్ని దండించకూడదంట, ఎందుకంటే వాళ్ళు బలహీన వర్గానికి చెందినటువంటి వాళ్ళు. బ్రాహ్మణులు వాళ్ళందరూ వాళ్ళు ఎవరు కొట్లాడటం, ఎవరిని కొట్లాడుతున్నారంటే అర్థం చేసుకోవడం బ్రాహ్మణుడు కదా, వారిని నిజంగా బ్రాహ్మణుడు అయితే అక్కడ ఏంటంటే నా కర్మ అని చెప్పి భరిస్తాను. వాళ్ళందరూ వాళ్ళు కొట్లాడటం తిట్టుకోవడాలు ఏమి లేదు, అంత నా కర్మ అని చెప్పి దమ్ముంటుంది. అప్పుడు భగవంతుడు అటువంటి వాళ్ళకి సహాయం కూడా చేస్తారు. మనం కొట్లాడటంటే భగవంతుడు సహాయం ఉండదు, మన పొరుగు కూడా పోతుంది అంత బజార్లో. కాబట్టి బ్రాహ్మణులు వాళ్ళకి శక్తి ఉన్నా కూడా వాళ్ళు కావాలని చెప్పి సహాయం శక్తి. రెండోది ముసలి వాళ్ళు వాళ్ళకి వయసు అయిపోయింది, వాళ్ళకి పట్టుకునే ఉండదు, మరి అటువంటి వాళ్ళు తేజస్వం ఇట్లా ఉన్నా కూడా వాళ్ళు ఏమైనా పొరపాటు చేసినా కూడా మనం పట్టించుకోవద్దు ముసలి వాళ్ళని చెప్పి. మనకంటే వయసులో పెద్దగా ఉండేవాళ్ళని మనం దండించకూడదు, మనం చూసి చూడనట్టు వదిలిపెట్టాలా. అలాగే ఆడవాళ్ళు వాళ్ళు అమాయకులుగా ఉంటారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలిస్తే వాళ్ళు వాళ్ళు చెప్పిన పద్ధతులు పోతూ ఉంటారు. వాళ్ళకంటూ సొంత ఆలోచనలు అనేటువంటి చెడు మొగుడు దొరికాయంటే వాళ్ళు కూడా అడగ తయారు, మంచి మొగుడు దొరికాయంటే వాళ్ళు కూడా అడగ తయారు. ఎట్లా తిప్పితే అట్లా అట్లా తల్లిదండ్రులు మంచి వాళ్ళు అయితే ఆడపిల్లకి వెళ్ళిపడాలని వాళ్ళు కూడా. కాబట్టి వాళ్ళకి వాళ్ళ సొంత తెలివితేటల ఆలోచనలనే ఉండవు. వాళ్ళు ఎలాంటి వాళ్ళతో బతకాలో వాళ్ళతో అడ్జస్ట్ అవుతారు. కాబట్టి వాళ్ళని కూడా దండించడానికి వీల్లేదు. అదే రకంగా పిల్లకాయలు, ఇంకా పిల్లకాయలు చెప్పారు వాళ్ళ అమాయకులు, అందుకేం తెలియదు వాళ్ళకి విచక్షణ జ్ఞానం అది ఉండదు. కాబట్టి పిల్లకాయలు మనం దండించడానికి వీల్లేదు. వాళ్ళని చాతుర్యంతో వాళ్ళ మనసును డైవర్ట్ చేసి మీరు అడ్జస్ట్ చేసి నేను వాళ్ళని దోషి నేరస్తుడు అనడానికి వీలేదు. 10-15 ఏళ్ళ దాకా పిల్లవాడిని మనం దండించడానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ ప్రహ్లాదుడు ఆయన తల్లి గర్భంలో ఉన్నాడు, ఆయన ఏం చేశారని చెప్పి ఆయన ఎలాంటి కొడుకు పుట్టాడో కూడా ఇంద్రుడికి తెలియదు. కానీ తన స్వార్థం వల్ల అతను చంపడానికి తయారయ్యాడు. అదే రకంగా గర్భవతి అయిన స్త్రీ, మామూలుగానే స్త్రీని, అది కానీ గర్భవతి అయిన స్త్రీ అంటే రెండు హత్యలు చేసినట్టు అవుతుంది. ఒక హత్య లోపలిగినటువంటి పిల్లవాడు గర్భవతి అయిన స్త్రీని చంపినట్టే దాంతోపాటు లోపలి పిల్లవాడు కూడా చనిపోతాడు. ఇక్కడ రెండు హత్యలు చేసినట్టు అవుతుంది. అందుకనే నారదుడు వచ్చి ఇంద్రుడిని మందలిస్తాడు, నువ్వు స్వర్గలోకాలు అనే మంచి నీచమైన పని. అది కాకుండా పుట్టబోయేటువంటి వ్యక్తి సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, అతను గొప్ప హరిభక్తుడు, కాబట్టి నేను మిమ్మల్ని కాపాడేవాడు అవుతాడు అని చెప్పి నిజంగా అప్పటికి ప్రహ్లాద్ గారికి ఏం తెలీదు. తర్వాత నారదుడు కయాదికి భాగవతాన్ని గురించి అంటే భగవంతుడి గురించి కొద్ది రోజులు చదువుతాడు, కానీ స్త్రీలకు ఎటువంటి విషయాల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. ఇంతవరకు సంసారం, కుటుంబం, ఇంటి పనులు ఇట్లా. కాబట్టి కయాదికి ఎన్ని చదువుతా అంటే ఆయన వేణి విన్నట్టుగా మధ్యలో నిద్రపోతాం మధ్యలో వింటల్లా ఇట్లా ఆయన కయాది వింటల్లా. కానీ కడుపులో ఉండేటువంటి ప్రహ్లాదుడు ఆయన వినడం ప్రారంభించి ఆయన ఊరు కొడుతూ ఉంటాడు. ఆయన నాలుగు చూసిన ఆయన ఊరు కొడుతూ ఉంటాడు. ఇలాంటి ప్రహ్లాదుడు తల్లి గర్భంగా ఉన్నప్పుడే చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి భగవన్ నామం వినిపించడం, వాళ్ళకి పాలు భగవంతుడికి నివేదన చేసి పిల్లకాయలకి పాలు తీయడం కానీ మన వాళ్ళకి భగవన్ నామం అలవాటు చేసి పని చేసినట్టయితే సులభంగా వాళ్ళని మనం గొప్ప వ్యక్తులుగా చేయగలుగుతాం. సో ప్రహ్లాద్ గారు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన నారదుడి వంటి మహాత్ముడి యొక్క సాంగత్యాన్ని ఆయన పొందగా విన్నాడు. అంటే ఆయన మనస్సు కడుపులో ఉండగానే, తల్లి కడుపులో ఉండగానే ప్రహ్లాదంతో భగవంతుడి ప్రతి ఆకర్షణ, భగవద్భక్తిని పొందాడు. బట్ సహజంగానే బయటకు వచ్చిన తర్వాత అంటే పూ పరిమళించాను ఏ చెట్టు, నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ విన్నాడు కాదు తల్లి గర్భంలో. బయటికి రాగానే ఆయన యొక్క ఇంక్లినేషన్, ఆయన స్వభావం, ఇప్పుడు ఈ భగవంతుడు పుట్టింది రాక్షస కులంలో, ఆయన అంత కూడా ఇప్పుడు దేవుడిని వెతకడం. నేను హరిని గురించి విన్నాను, ఆయన ఎక్కడున్నాడు, ఆయన ఎలా దర్శించుకోవాలా, ఆయనకి దానిలో కలిగినటువంటి సుఖం వల్ల ఆయనకి సంసారంలో మనసే పోటల్లా తల్లి. రాక్షస తల్లిదండ్రులు, రాక్షస బంధువులు, రాక్షస విద్యలు, ఆయన కూడా ఆయన నా తల్లి కడుపులో ఉన్నప్పుడు ఎంతో ప్రశాంతమైనటువంటి ఆనందాన్ని అనుభవించాను హరి చింతనలో. కాబట్టి నాకు హరి కావాలండి. ఆయన ఏది పిల్లవాడైనా కూడా పిల్ల చేష్టలు అనేది లేకుండా మామూలుగా మన ఏ వయసు ఉంటే ఆ చేష్టలు ఆది శంకరాచార్య అన్నాడు, బాలాస్తావాత్ క్రీడాశక్తి, తరుణాస్తావాత్ తరుణీ రక్తి, చింతాస్తావాత్ వృద్ధానురక్తి, పరబ్రహ్మ గోపినురక్తి. దేవుడి నెట్టి వాడు ఎవడు దొరకడంట, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వయసు ప్రభావంలో పిల్లవాళ్ళ గుర్తిస్తున్నారు పిల్ల చేస్తారు. అంత అయితే పరిగెత్తండి ఏమి తెలుసుకోవాలంటే వాళ్ళ దారుణ వాళ్ళు చదువుతుంది. అంటే పిల్ల చేష్టలు పిల్లవాళ్ళు పిల్ల చేష్టలు కాలానికి బాగు చేసుకుంటారు. వయసు వచ్చిన తర్వాత ఉడుకు రక్తం, డబ్బు సంపాదించాలా, ఇవి అనుభవించాలా, ఇవి ఇదవ్వాలా కావాలా, దేవుడి మీద మనసుకోదు ప్రతి మనిషికి. తర్వాత ముసల్తాన్ వచ్చేప్పటికీ మన శరీర రోగాలు హాయ్ హాయ్ అంటాం. ఆ రోగం ఈ రోగం తర్వాత ఇంటి బాధ్యతలు పనులు ఇంకా ఈ రకంగా మన జీవితం బాల్యం యవ్వనం వృద్ధాప్యం ఈ రకంగా ముగిసిపోతే ఇంకా భగవంతుడి కోసం మన దగ్గర టైం ఏముంది కదా. మరి ప్రహ్లాదుడు అట్లా కాకుండా ఆయనకి సాధు సాంగత్యం కలగడం వల్ల చిన్నప్పటి నుంచే ఆయన ఈ మార్గంలో పెట్టేశాడు. అటు ఎప్పుడైతే మనం భాగవత ధర్మం గురించి వింటామో అప్పటి నుంచి మన ఆలోచనలు ప్రతి మనిషి నిజంగా తెలిస్తే కదా మనకి భగవంతుడిని మనం ఇక్కడ బతుకుతోనే మనం వెంట పెట్టుకుని ఉండొచ్చు, మనం ఇక్కడ బతుకుతోనే మనం భగవంతుడికి అనుగ్రహాన్ని మనం చవి చూడొచ్చు తెలిస్తే ఎవరు పోతే అంటారు కదా భగవంతుడు అన్నీ ఆయన వరదుడు అని తెలిసినప్పుడు ఎవరు భగవంతుడిని వెంట పెట్టుకోవడం కూడా సులభం. కేవలం భగవన్నామం జపం చేయాలా, మనం భగవన్నామం జపం చేయడం వల్ల భగవంతుడి శక్తిని మనతో పాటు పెట్టుకోగలిగితే కాబట్టి జనాలకి తెలియదు ఇట్లా సులభంగా మనం మన జీవితంలో మనకుండే కోరికలన్నీ కూడా తీర్చుకోవచ్చు. భగవన్నామాన్ని మనం దగ్గర పెట్టుకుని ప్రభుపాద స్వామి ఆయన ఒక్కడు ప్రపంచం తిరిగి అందరికీ చెప్పినాడు, లక్షల మంది ఆయన ప్రభుపాద చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమయ్యి కదా వాళ్ళంతా కూడా భగవన్నామం జపం చేస్తూ సుఖంగా అమితమైనటువంటి సుఖంతో సంతృష్టిగా ప్రపంచం అంతటా కూడా ఎంతోమంది వాళ్ళు బతుకుతున్నారు. కాబట్టి ఇక్కడ పిల్లకాయల జన్మ గురించి పిల్లకాయల జన్మకి శాస్త్రాలు చెప్పబడింది ప్రతి మనిషికి 3 రకాల జన్మలు ఉంటాయంట. ఒకటి వచ్చి శుక్రం ద్వారా అంటే మామూలుగా తల్లిదండ్రుల ద్వారా పుట్టడం, తర్వాత మనం గురువు దగ్గర నుంచి ఆత్మజ్ఞానాన్ని పొంది అదొక జన్మ, ఆ తర్వాత భగవన్నామాన్ని పొంది. ఇక్కడ అత్రిమునికి ఆత్మజ్ఞానం ఉంది కానీ ఆయన భగవన్నామం దొరకల. అటు మనిషి భగవన్నామం దొరికేదాకా ఈ సంసారంలో అతను ఇరుక్కునే ఉంటాడు, బయటపడలేడు. ఎప్పుడైతే మనం భగవంతుడు ఎవరు ఆ భగవన్నామాన్ని మాయ నుంచి బయటపడడానికి మనకి తెలిసిపోతుందో అప్పుడు మనం ఈ సంసారంలో ఈ మాయా జగత్తులో ఉంటున్నా కూడా మనం మాయ నుంచి బయటపడి మనం మిగతా వాళ్ళని కూడా బయటపెట్టగలిగే శక్తి మనం పొంది మనం మానవ సమాజాన్ని మనం ఉద్ధరించగలుగుతాం. ఇక్కడ ప్రహ్లాదుడు ఆయన ప్రార్థనలు అంటాడు, మామూలుగా మనకి మాయ అంటే మనకి భయంగా ఉంటుంది కదా, అందుకే జనాలు పారిపోయి అడవుల్లో కూర్చుని ఋషులు ముళ్ళంతా కొండ గుహల్లో కూర్చుని అడవుల్లో కూర్చుని మనకు కూడా తెలుసు ఏ రకంగా మనం ఎంత భజన చేస్తున్నా కూడా మన ఆలోచన సంసారంలోకి పోతూ ఉంటాయి కదా అందరికీ తెలిసిన విషయం. కాబట్టి భక్తులు ఏం ప్రార్థిస్తూ ఉంటారు భగవంతుడిని, మాకు భక్తుల సాంగత్యం కలిగేట్టు చూడండి, మీ నామంలో మాకు నమ్మకం రుచి కలిగేట్టు చూడండి. భక్తులు భగవంతుడి దగ్గరికి వెళ్ళి వేరే ప్రార్థనలు ఏం చేయడం, మాకు మంచి భక్తుల యొక్క సాంగత్యం కలిగేట్టుగా మాకు ఎక్కడికి పోయినా కూడా ఇక్కడ కొన్నాళ్ళుంటే ఇక్కడ నుంచి బెంగళూరు పోతాం తప్పదు కదా, భర్తకి బెంగళూరులో ఉద్యోగం మనం కూడా పోవాలి. కానీ మనం భగవంతుని ప్రార్థించవచ్చు బెంగళూరు పోయినా కూడా మాకు భక్తుల సాంగత్యం ఇస్కాన్ మందిరం మాకు అవకాశం కలిగేటది. రెండోది ప్రతి మనిషికి లోపల సంఘర్షణ, ఎందుకంటే మనం శుద్ధ భక్తులుగా పుట్టలేదు కానీ మనం కొద్దిగా మహాత్ముల సాంగత్యం చేసి మనకి నాకు భక్తి కావాలి అనేటువంటి ఆలోచన, ఇంతకుముందు నాకు ధనం దేహి, రూపం దేహి, భార్యం దేహి, నాకు భార్య కావాలా, డబ్బు కావాలా, నాకు పదవి కావాలా, ఇంతకుముందు అది ఇప్పుడు ఈ రెండు అనే దేవుడు కూడా కావాలా అన్ని చేరే అంటే దానిలో మనం తేల్చి దేవుడికి చెప్పాలా, నాకు భక్తి కావాలని భగవంతుని మనం అడగాలి. దేవుడి ముందు పోయినప్పుడల్లా మనం మన అవసరాలు ఎట్లా తీరుతాయి, మన భవిష్యత్తు ఏమవుతుంది అని మనం ఆలోచించక్కండి. భగవాన్ నా దగ్గర ఏంటంటే ఈ కనీస అవసరాలు అనేది వాటంతటే సమకూరుతూ ఉంటాయి. అది కృష్ణ భక్తులు ఉండే సౌకర్యం. అది మనం అర్థం లేకుండా బాబాలను పూజించి రకరకాలుగా చేసి మన అలవాట్లు మన నేను ఆదివారం ఎవరింటిదో రామానుజన్ మీ కోట ఇంటికి కీర్తనకి పోయినాం. అక్కడ కంఠాలు పడుతున్నాడు స్వామి, ఇది దక్షిణ, ఇది దక్షిణ మీరు తూర్పు దిశలో గది దక్షిణ ఉత్తరం దిశలో ఉంది పొడుగు జనాలంతా ఆయన ఇరుగ్గా ఉంది తూర్పు నుంచి పడమరేపు గది పాత బస్సులో కంఠాలు పడుతున్నాడు తూర్పు ఫోటో రెట్టా పెట్టాడు మాకు నిలబడడానికి కూడా స్థలం లేదు. తర్వాత అక్కడ ఏదో డైనింగ్ టేబుల్ అండి, డైనింగ్ టేబుల్ నేను భోజనం చేస్తా ఉంటా స్వామి, ఎక్కడి నుంచి బల్లకు వస్తా, ఈ లోపల మేము ఉండే కాలం కాస్త గడిచిపెట్టుకుంటుంది. మేము ఏం చేస్తాం దక్షిణం అని చెప్పి ఆ డైనింగ్ టేబుల్ మీద తడిగొడి తుడిచి పెట్టేసి ఫోటోలు పెట్టేసి ఆ తర్వాత వాళ్ళకి చెప్పాను మేము మీరు దక్షిణంలో పూజలు చేస్తే మంచిది కాదేమో, మన దేవుణ్ణి డైనింగ్ టేబుల్ పెట్టి పూజ చేస్తే మంచిది కాదేమో ఏం ఆలోచిస్తున్నారు, నిజంగా ఏది మంచిది కాదు అది తెలియకుండా పనిచేస్తున్నారు మీరు. ఈ దక్షిణాలు డైనింగ్ టేబుల్ కాదు విషయం, ఎదుర్కొన్న సాయిబాబా ఉంది ఇది అసలు ఈ జీవితంలో భగవంతు ఆశీర్వాదం కలగకుండా కారణం ఇది. అంత గందరగోళం భక్తి చేస్తుంటే ఇక ఎట్లా ఆనందం కలుగుతుంది, ఇక ఎట్లా మీకు పనులు అవుతాయి. దాని తర్వాత మీరు చెత్త తిండి తింటూ ఉంటే మంచి ఆలోచనలు ఎట్లా వస్తాయి. కాబట్టి వాళ్ళ దృష్టిని మేము భాగవత ధర్మం మేము అసలు పాయింట్ మీరు ఆలోచించండి, ఇట్లంతా ఈ డైనింగ్ టేబుల్ దక్షిణ ఇదిగాని విషయాలు, దేవుడు ఎవరు ఇంత రకరకాల ఫోటోలు పెట్టారు, దేవుడు ఎవరో తెలియదు. తర్వాత మీరు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఏం చేయాలో తెలియదు, ఏం తినాలో తెలియదు. మీరు ఇట్లా మీరు సెంటిమెంటల్గా చేస్తుంటే ఎన్ని జన్మలు చేసినా కూడా మీకు భగవంతుని అనుగ్రహం లేదు మాత్రం కూడా కలగదు. మీ తలరాత్రులు మిమ్మల్ని లాక్కుపోతూ ఉంటాయి. అదే ఆయన పాపం ఒప్పుకున్నాడు మంచి ఆయన, దాని కొద్దిగా ఇంట్లో ఉండే సాయిబాబులందరూ ఎక్కి చేసినాడు మొత్తం మూడో నాలుగో కొనుంటాడు 500 పెట్టి 600 పెట్టి ఎక్కడ పెట్టాడు ఇత్తడి ఇత్తడి సాయిబాబా పాలరాత్ సాయిబాబా. కాబట్టి పాయింట్ వచ్చి మనకి భక్తుల యొక్క సాంగత్యం కావాలా, వైష్ణవుల యొక్క సాంగత్యం, తత్వం తెలిసిన వాళ్ళు. శిష్యుడు భగవద్గీతలు భక్తులు అంటలేదు, తత్వం తెలిసిన వాళ్ళు, కృష్ణ తత్వం తెలిసినటువంటి వాళ్ళ సాంగత్యం మనకు కావాలా. అప్పుడు మనకి తెలుస్తుంది మనం సంతానాన్ని కోరినా కూడా ఇక ప్రభుపాదం చేస్తున్నారు, నువ్వు భగవంతుడు లాంటి సంతానం అన్నమాట. మళ్ళీ వాడేవాడో సావు పుట్టుకులు ఉండేటువంటి వాడు, ముసలితన రోగం ఉండేటువంటి వాడు, భగవంతుడు లాంటి మనం భగవంతుడు లాంటి వాడు ఇంకోటి ఉండడు. భగవంతుడు ఒక్కడే, ఆయన లాంటి వాడు ఇంకోటి ఉండే అవకాశం లేదు. కాబట్టి మనం భగవంతుని సంతానంగా కోరాలి. మనం ఎప్పుడు మనం ఎందుకు కోరుతా ఉన్నాం భగవంతుడు లాంటి అంటే మనకి తెలియదు భగవంతుడు మన సంతానంగా పుడతాడు లేదు మనకు తెలియదు, లేదా మనకంత ప్రేమ లేదు భగవంతుడే నా సంతానంగా కావాలని కోరేది, మనకు ప్రేమ లేదు అంటే మనకు ఆలోచన కావాలి. కానీ మనం ఎప్పుడైతే భక్తులతో పాటు ఈ భాగవత ధర్మాన్ని వింటూ ఉంటాం చదువుతాం మనకు తెలుస్తుంది అరే భగవంతుడు ఆయన సంతానం మీద పుట్టాడే కదా. ఇక్కడ పృథు మహారాజ్ ఆయన భగవంతుడు అవతారం, కృష్ణబుద్ధుడు వీళ్ళంతా కూడా పుట్టారు కదా, కానీ వాళ్ళంతా కూడా భగవంతుడి అంశంలోనే పుట్టినటువంటి వాళ్ళు. అట్లా అదేదో యశోదమ్మకే కృష్ణుడు తల్లి వాత్సల్య భావాన్ని ఆవిర్గించేటట్లుగా మన సంప్రదాయం రాగానుగ సంప్రదాయం అంటారు. రాగానుగ అంటే ఏదైనా అనుకోవచ్చు, కృష్ణుడు గోల బాలతో ఆడుకున్నాడు, మనకు కూడా అనిపించచ్చు నేను కృష్ణుడితో ఆడుకోవాలా అంటే మనం అప్పుడు గోల బాల యొక్క పద్ధతిన్నాలి, గోల బాలు ఏ రకంగా కృష్ణుడికి సేవ చేశారు వాళ్ళ పద్ధతులు పోయినట్లయితే మనకు కూడా అటువంటి సఖ్యభావం కలుగుతుంది. అదే రకంగా మనకి తల్లి మనకి అంటే వాత్సల్య భావం, చిన్నపిల్లలు కానీ చూసిన వాళ్ళందరూ కూడా మీకు ఎంతో ముచ్చట కలుగుతుంది పిల్లకాయలు, మనలో వాత్సల్య భావం అనేది అంటే భగవంతుని మనం మన పిల్లవాడిగా చూసుకోవచ్చు కావాలంటే. మనం కేవలం అడగడం కాదు, భగవంతుడా నువ్వే నా సంతానంగా పుట్టని, కానీ దానికి భగవంతుడా నువ్వే నా సంతానంగా పుట్టు అది 2 నిమిషాలు ఆలోచన, మిగతా 23 గంటల 53 నిమిషాలు టీవీ చూడాలా, టీ కాకులు తాగాలా, చెప్పాడు కబుర్లు చెప్పాలా. భగవంతుడు సంతానం కావాలంటే మనం పరితపించాలి కదా, 24 గంటలు స్వామి నువ్వే కావాలి, స్వామి నువ్వే కావాలి, భగవంతుడి సేవలు భగవంతుడి భక్తి ఈ రకంగా చేస్తామంటే తప్పకుండా భగవంతుడు అనన్య భక్తి ఎలాంటి డీవియేషన్ లేకుండా మనం భక్తి చేసినట్లయితే భగవంతుడు అంటే భగవంతుడు ఎవరైనా కూడా అనన్య భావంతో ఎవరైతే ఆయన ప్రార్థిస్తారో భగవంతుడు వెంటనే దొరకడానికి తయారుగా ఉంటాడు. భగవంతుడు మనకి దొరకడానికి తయారుగా ఉన్నాడు, కానీ ఆయన మన దగ్గర రాకపోతే మనం ఏదో మళ్ళీ చెత్త కోరికలు మళ్ళీ వచ్చి భగవంతుడు వెళ్ళిపోతాడు. దేవుడు అనుగ్రహ కావాలి, ఈరోజు అది కావాలని దేవుడు రాబోతున్నాడు, కానీ ఆయన చేత వెనక్కి వెళ్ళిపోతాడు. నన్ను మాత్రమే కోరుకోవట్లేదు, ఇంకేందండి కాదు, దేవుడు అది ఇచ్చేసి ఆయన దూరం వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ ప్రహ్లాదుడు ఆయనకి బీజ అవస్థలోనే మనం అంటూ ఉంటాం కదా, మనం భగవన్ ఎంత శక్తివంతమైందంటే మనం పిల్లవాళ్ళుగా ఉన్నప్పుడు మనకి తల్లిదండ్రుల అవకాశాన్ని కలిగించినట్లయితే ఇబ్బంది ఏం లేదు. ఏ వయసులో భగవన్ నామం దొరికినా కూడా భగవన్ నామం మనం అంటూ ఉంటాం, భగవన్ నామం మీ దివ్యశక్తులన్నీ కూడా భగవన్ నామంలో నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి మన మనసు ఎలా ఉన్నా కూడా మనం గట్టిగా భగవన్ నామాన్ని వదలకుండా చేస్తూ ఉన్నట్లయితే మనం ఒకే జన్మలోనే మనం కొద్దిగా భగవంతుడి ప్రతి నిష్ట భావాన్ని పొందేటువంటి స్థితికి చేరేటువంటి అవకాశం ఉంది. కానీ మనం ఈ ధ్రువుడిలాగా ధ్రువుడు 6 నెలల్లో భగవంతుని దర్శనం చేసుకున్నాడు. ఇక్కడ పాయింట్ వచ్చి ఈ సంసారంలో ఉండేటువంటి సంబంధాలన్నీ కూడా అవి తాత్కాలికమైనటువంటివి, తర్వాత మనకి తలనొప్పులు పుట్టించేటువంటి సంబంధాలు, బాగున్నా కూడా తలనొప్పి బాగాలేకపోయినా కూడా తలనొప్పి, బాగాలేకపోతే తలనొప్పి ఎలాగో ఉంది, వీడి ఇంటి నుంచి పారిపోయినాడు, వీడి చదువు రావడం లేదు, వీడు పాటు పనులు చేస్తున్నాడు తలనొప్పిగా, మనకి తలవంపులు తీసుకొస్తున్నాడు తల్లిదండ్రులకి, రెండోది బాగున్నా కూడా ఈ సంసారంలో వియోగం అనేటువంటి తప్పదు కదా. వియోగం అంటే మనం మనకి మన కూతురుతో ఎంతో ప్రేమ ఉంది, ఆయనకి పెళ్లి చేయమనేది పెళ్లి చేసి పంపిస్తారు కదా, లేకపోతే ఆయన ఇబ్బంది పెట్టినట్టు ఆ వయసు వచ్చిన తర్వాత ఆయన పెళ్లి చేయాలా, మరి పెళ్లి చేస్తే మరి అత్తారింటికి వెళ్ళాలా, ఇవన్నీ తప్పించుకునే అవకాశం ఉంది. అది సంసారంలో అది కాకుండా మనం కొడుకే 24 గంటలు మన ఆయనతో ఉండదు, కానీ కొడుకు మనకు అన్నీ చేయగలరా, మనం నిద్రపోయినప్పుడు మనకి కొడుకుతో సంబంధం ఏమైనా మనకు గుర్తుంటుందా, ఇవన్నీ ఆలోచించినట్లయితే ఏ సంబంధం కూడా మనం అతుక్కుని కూర్చున్నా కూడా నిద్రపోగానే మనకు ఉండే సంబంధం కష్టపోతుంది. నిద్రలేకపోతే మనం వేరే కాన్షియస్నెస్ లేదా వేరే చేతనలోకి వెళ్ళిపోతాం. కాబట్టి నిజంగా మన జీవితంలో సుఖపడాలంటే ఎప్పుడు ఉండేటువంటి వాడు మన అన్ని రకాలుగా కాపాడేటువంటి వాడు అదే కదా మనకు కావాల్సింది. ఎల్ల వేళలా భగవంతుడు మనతో ఉండాలి, మనం కుక్క జన్మించినా కూడా కృష్ణుడు మనతో పాటు వస్తాడు, మనం నిద్రపోతున్నా కూడా మన బాడీ గార్డ్లాగా కృష్ణుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. మనం నిద్రపోతున్నాం అర్జునుడు మహాభారత యుద్ధంలో అర్జునుడు భయంకరంగా యుద్ధం చేసి ఆయన గట్టిగా నిద్రపోతుంటే వీళ్ళని కాపాడడానికి కృష్ణ దగ్గర వాళ్ళ గుడారం ముందు ఆయన రాత్రంతా తిరుగుతాడు వాళ్ళు కృష్ణుడు. ఎందుకంటే మన భక్తిని కాపాడుకునే బాధ్యత ఆయన తీసుకున్నాడు కాబట్టి. ఈ అర్జునుడు వీళ్ళంతా కూడా ఆదం పట్టి నిద్రపోయేవాళ్ళు, కానీ కృష్ణుడు మాత్రం అలర్ట్. ఆయన దేవుడికి నిద్ర రాదు, ప్లస్ ఆయన దేవుడు వచనం ఇచ్చాడు, నన్నే భక్త ప్రదర్శించి నా భక్తుడికి నాశనం అనేది లేదు. అంటే ఆయన తన మాట నిలబెట్టుకోవాలా. అక్కడ మనకుండే రెండు కోరికలు, ఒకటి వచ్చి 24 గంటలు దేవుడు నాతో ఉండాలి. తర్వాత నా కోరికలన్నీ కూడా ఎలాంటి కోరికలైనా కూడా మనం చూస్తూ ఉన్నాం. ధ్రువుడికి భగవంతుడు ఒక లోకాన్ని సృష్టించాడు. తర్వాత ఇంకొద్ది ప్రత్యేతలకి, ప్రత్యేతలకి 10 మంది భక్తులు ఉన్నారు. వాళ్ళకి దేవుడు, మీరు 36,000 సంవత్సరాలు మీరు బతికినా కానీ, సంసార భోగాలు అనుభవించినా కానీ మీకు రోగాలు రావు, మీకు మీకు వార్ధక్యపు ప్రభావం రాదు, మీరు నన్ను మర్చిపోరు. అంటే మన సంసార భోగాలు అనుభవించాలన్నా కూడా మీకు భగవంతుడు అనుగ్రహం ఉన్నట్టయితే మనం బలహీన పడకుండా, మనం పాప పనులు చేయకుండా మనం సంసారంలో మనం బతకగలుగుతాం. కాబట్టి ఇక్కడ పాయింట్ వచ్చి మనిషి అన్నవాడు అతనికి టాప్ ప్రయారిటీ, అతని మొట్టమొదటి పని అతనికి కావాల్సింది దేవుడు అనుగ్రహం నాకు ఉండాలి. ఆ తర్వాత మానవ ప్రయత్నం, ఆ తర్వాత మన సుఖాలు, ఆ తర్వాత మిగతా ఇది అది ఇదంతా కూడా మొట్ట అంతే కదా. దేవుడే లేకపోతే ఇంకా మనం ఏం చేయగలం? అది ప్రహ్లాదు వాడు ఏ రకంగా ఆయన నారదుడు లాంటి నారదుడి సాంగత్యాన్ని పొంది, మనం ఎలాంటి నిష్టగల భక్తుల సాంగత్యాన్ని పొందుతూ ఉంటాం, మనలో కూడా అటువంటి కోరిక. ఎవరైనా భక్తులు ఎంతో భగవంతుడి ప్రతి తాపత్రయంతో ఉంటుంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో కూడా సుఖ దుఃఖాలకి వాళ్ళు లొంగకుండా వాళ్ళు భగవంతుడి సేవలో, అటువంటి వాళ్ళు చూసేవాడు మనకు కూడా తెలుస్తుంది. ఈ సుఖ దుఃఖాలకు అతీతంగా ఇంకొక దివ్య సుఖం అనేటువంటిది ఉంది. అది మనం ఈ మారిపోయేటువంటి సుఖ దుఃఖాలను ఎదుర్కోవడమే నాకు కూడా దివ్య సుఖం. అటువంటి మనుషుల మధ్యలో ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది, లేకపోతే దివ్య సుఖం ఉందని అటు తెలుస్తుంది. ఆ దివ్య సుఖం పొందిన వాళ్ళు చూస్తే కదా మనలో కూడా, నేను కూడా ఉదాహరణకి భక్తుడికి పొద్దున కూడా ఒక పొద్దున పొద్దున మంగళాట్లు ఉన్నారు చూసినారు, ఒక ఆమె వచ్చిన దగ్గర ఏడుస్తుంది బయటకు వచ్చి మందిరం రావడం మాకు మా సుగంత నరసింహ చతుర్దశి రోజు చక్కగా భజనలు జరుగుతున్నాయి, ఏడవలసిన పరిస్థితి అయింది నుంచి బయటకు తీసుకెళ్ళి బయట తీసుకునే మా మనోరానికి ఆయనకి విపరీతమైన టెంపరేచర్గా ఉంది. గత 8 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి మందిరానికి వస్తుంది, 16 నాలుగు చేస్తుంది. దాని మొదటి పాయింట్ తర్వాత భక్తురాలైతే తను ఏడిస్తే పిల్లవాడైన బతికి బయటపడతాడు అని చెప్పండి మొదటి పాయింట్. మీరు ఇంకా దిగాలు పడిపోయినారంటే మీ ఆలోచనలు కూడా పిల్లవాడికి ఎట్లా సేవ చేయాలా ఏం చేయాలా అంటే కదా. మనం డిప్రెషన్లో ఉంటే మనం ఏమైనా బాగా ఆలోచించగలమండి. కానీ మొదటి తప్పు మీరు చేస్తుంది, మీరు ఇన్నాళ్ళ నుంచి మందిరానికి వస్తాం, మీరు ఏడవలేండి. భగవంతుడి దగ్గరికి వచ్చేంతగా ఆయన ప్రార్థించండి. ఆ ప్రార్థన కూడా ఎట్లా చేయాలి చెప్పాం, భగవంతుడు మా పిల్లాడు ఎట్టగట్ట బతకాలని ప్రార్థన చేశాను అనుకోండి. ఈ హై ఫీవర్లో బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి పుట్టాడు అనుకోండి, బతికాడు అనుకోండి, తర్వాత మతి లేకుండా జీవితం ఉంటుంది కదా, అట్లా కావాలని మీ పిల్లాడు. కానీ దేవుడి దగ్గర మా పిల్లాడు బతకాల, మా పిల్లాడు కావాలని భగవంతుడి దగ్గరికి వెళ్ళి, స్వామి ఏది మాకు మంచిదో అది మీరు చేయండి, మా పిల్లాడు బతకాలంటే వాడు బతుకుతాడు కానీ బ్రెయిన్ లేకుండా ఉంటాడు, అప్పుడే ఉంటుంది మీ జీవితాన్ని మీ కుంపటి మీద అంటారు కదా, గుండె మీద కుంపట్లాగా ప్రతి దాన్ని పిచ్చిపో. అందుకే భక్తుల సాంగత్యం మనం తెలుసుకోవాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి బేషర్ అన్కండిషనల్, స్వామి మా జీవితానికి ఏది మంచిదో మాకు కనుక్కోవాలంటే అదే మంచిదైతే అదే పోయి, మాకు దరిద్రం పట్టాలంటే అదే కలగలేదు, మీరు ఏది ఇస్తే మాకు అది కావాలి, మా సొంత ఆలోచనలు పెట్టుకున్నామంటే మేము ఇబ్బందుల్లో పడతాం. దేవుని మనం ఏది అడగకూడదు, కేవలం స్వామి మీరు ఎటగాలన్నట్టు మా జీవితాన్ని నడపండి, మాకు మాత్రం మీ భక్తి కలిగేట్టుగా చూడండి. అందరూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. నరసింహదేవ భగవానికి, ప్రహ్లాద్ మహారాజ్కి. 12 గంటలకి ఈ మందిరంలో ఆర్తి ఉంటుంది. అందరూ తర్వాత ఫుల్ వ్రతం ఉన్నటువంటి వాళ్ళకి తర్వాత కొద్దిగా ప్రసాదాలు ఉంటాయి.
Thank you.